విభాగాలు చేసేవాడు, విభాగాలు చేసేవాడిని దశరుడు అంటాడు. అశ్విని దేవత ఏ క్షణంలో మిమ్మల్ని నిద్ర లేపుతుందో, నిద్ర పడుకున్న దగ్గర నుంచి మళ్ళా పొద్దున్న నిద్ర లేచే వరకు కాలం యొక్క విభాగం లేదు మీకు. కాలం టైం తెలియదు మీకు, టైం సెన్స్ లేదు, కాల జ్ఞానం కూడా లేదు, కాలం యొక్క విభాగం కూడా లేదు. కానీ సూర్యోదయం అయిపోగానే మొదలవుతుంది పరిగెట్టాలి, టైము బస్సు పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ట్యూషన్ టైం అయిపోయింది, కొత్తగేమో టిఫిన్ చేసి వెళ్ళాలి, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి. ఆ దశరుడు మొదలవుతాడు అశ్విని దేవతలలో కాల విభాగం చేసేటటువంటి శక్తి మొదలవుతుంది. ఆ శక్తి కూడా మీకు మీ అంతటా మీకు లేదు, సూర్యుడు దగ్గర నుంచి దశరుడు అనేటటువంటి కిరణము మీలో వస్తూనే మీకు కాలజ్ఞానం వస్తుంది, కొలతలు వస్తాయి. కనుక పొద్దున్న ఇస్తున్నటువంటి సూర్యుడిని మిత్రుడు అంటాం, మానాన్ని చెప్పేవాడు, కొలతలు చెప్పేవాడు, వన్ హూ మెజర్స్. ఎంత సైన్స్, ఎంత ముక్కల్లో వాళ్ళు చెప్పేశారో, మనకున్నటువంటి సైన్స్ ఎంత ఏమనాలి మనం, చివతరగా ఎంతో ఎంత అల్పము. ఈ అశ్విని సూక్తంలోని రెండు శ్లోకాలు చెప్తున్నా, ఇంకా ఇలాంటివి అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. అంచేత నాసత్యుడు, దశరుడు ఈ రెండు అశ్విని దేవతలు కలిసి ఏం చేస్తున్నారట, నాసత్యుడు దశరుడు అనబడు అశ్విని దేవతలు బంగారు రంగు గల పిట్టల జంటలుగా ఎగురుచుందురు. సూర్యుడిలోంచి వచ్చేటటువంటి ఆ ఎల్లో కలర్ ని పట్టుకుంటే, సూర్యుడిలోంచి ఎల్లో కలర్ ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్ అని అడగొచ్చు. మీరు ఒక ప్రిజం కనుక పెట్టుకోగలిగితే సూర్యుడిలో వచ్చేటటువంటి ఏడు రంగులు చూడవచ్చు. విప్త్యార్ అనేటటువంటి ఇంద్రధనుసు రంగులు ఏర్పడతాయి అని ఎవరు చెప్పారు మొట్టమొదట మనకి, సూర్యుడిలోంచి ఏడు రంగులు వస్తాయని న్యూటన్ చెప్పాడని జరుగుకుంటాం. కానీ కృష్ణ యజుర్వేదంలో డైరెక్ట్ గా ఒక శ్లోకం ఉంది. ఈ యజుర్వేదము అనేది కనీసము 95,000 సంవత్సరాల పాతది అని అందులో వాడు చెప్తాడు. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు నీటి బిందువుల నుంచి వెళ్ళినప్పుడు ఏడు రంగులుగా మారుతాయి. ఆ ఏడు రంగులుగా మారినటువంటి రంగులకు విభిన్న రోగాలు కుదుర్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏ రోగాల్లో అది కుదర్చగలదో ఆ రోగాల్ని పెట్టి ఆ రంగులు పేర్లు ఏర్పరిచాము అని వాడు రాస్తాడు కృష్ణ యజుర్వేదంలో. అది మనం చదవము, అది మనకి తెలియదు. డైరెక్ట్ ఇదే మాట రాశాడు అందులో. నాకు ఆ శ్లోకం గుర్తులేదు, పుస్తకంలో ఉంది. ఆ శ్లోకం కణితా పట్టాలి అనుకుంటూ ఉంటాను, కానీ కణితా పట్టడానికి నాకు టైం దొరకటం లేదు ఆ లైన్. కానీ అక్కడ రాసిన అర్థం ఇది, కృష్ణ యజుర్వేదంలో ఉంది ఇది. నీటి బిందువులోంచి సూర్యకిరణం వెళ్ళినప్పుడు అది ఏడు రంగులుగా మారుతుంది. ఆ ఏడు రంగులకి రకరకాలైనటువంటి రోగాలు కుదిర్చేటటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణాలని బట్టే వాటికి ఆ పేర్లు పెట్టారు. బంగారపు రంగుకి ఏం పేరు పెడుతున్నాం మనం? సువర్ణము అని పేరు పెడుతున్నాం మనం, మంచి వర్ణము అని పేరు పెడుతున్నాం మనం. మంచి వర్ణము అంటే మీరు జాగ్రత్తగా కేవలము భౌతికంగా అర్థం చేసుకోగలిగితే చాలా మంది ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆ ఎల్లో కలర్ కిరణాన్ని మీరు పట్టుకుంటే మీ వర్ణము నిజంగా సువర్ణముగా మారిపోతుంది. ఇది నిజమా? రామకృష్ణ పరమహంస యొక్క చరిత్రలో నేను 6.5 బదులు 6.5 వరకు చెప్తే ఎనీ అబ్జెక్షన్? పూర్తవదు, లేకపోతే ఇదే ఇవి ఎప్పటికీ పూర్తవుకోండి. అంచేత ఆ సువర్ణము మీకు కావాలి అనుకుంటే రామకృష్ణ పరమహంస చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక స్థితిలో అతని శరీరం ఎంత కాంతివంతంగా సువర్ణంగా మారిపోయింది అంటే, బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ ఆ స్టైల్ వచ్చింది, మెళ్ళో బంగారపు గొలుసు వేసుకుంటూ ఉంటారు. ఆయన వేసుకున్న బంగారు గొలుసు కనిపించేది కాదు, ఆయన ఎంత కాంతితో ఆయన వర్ణం మెరిసేదంటే సువర్ణము. అసలు ఆయన వేసుకున్న బంగారు గొలుసు కనిపించేది కాదు, అంత అందంగా మెరిసిపోయేటాను శరీర కాంతి. 6 నెలలు పట్టింది తాను ఇలా నిమురుకుంటూ, తల్లి ఈ వర్ణం నాకెందుకు, ఈ అందం నాకెందుకు, ఈ అందం కాదు కావాల్సింది, నీ అందమైన స్వరూపం నిరంతరం నా హృదయంలో ఉండేటటువంటి ఇది భూ అని నిజంగా మీరు ఆకర్షించుకోవచ్చు సూర్యుడి దగ్గర నుంచి. అందుకే పసుపుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆ ఇల్లో కలర్ని ఆకర్షించేటటువంటి పసుపుని మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కాంప్లెక్షన్కి. అది కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా. అది వాడినటువంటి ఆ క్రీమ్ పేరేంటమ్మా? నికో వికోవటర్. మరి పసుపు చందనముల అద్భుత మిశ్రమం. అంచేత బంగారు రంగు గల జంట పిట్టలుగా ఎగురుతూ ఉంటారు వీరు, విజయమును సూచించు శకునములు. అందుకే ఒక మంచి కార్యం జరుగుతూ ఉంటే ఆ కార్యం సఫలం అవ్వాలి అని చెప్పి ముందు మనం గడపకి పసుపు రాస్తాం, ఆ ఎల్లో రంగు రాస్తాం. ఇంకేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ పసుపు రంగు ఎప్పుడు కూడా విజయమును సూచించు శకునములు తమ రెక్కలే మగ్గులందలి పడుగు పేకలుగా కదిలించుచు. రెక్కలే అంటే శ్వాసలు అని గుర్తుంచుకోండి. వాళ్ళ భాషలో వాళ్ళు ఎలా రాశారు ఆ టైం అప్పుడు, మనం శ్వాస అంటున్నాం వాడు రెక్కలు అన్నాడు. ఆ రెక్కల్నే వాడు ఎలా ఉపయోగించుకుంటున్నారట, మగ్గమునందు ఈ బట్టలు నేస్తూ ఉంటారు కదా, నేసేటప్పుడు ఒకటి నిలువుగా వస్తూ ఉంటుంది, ఒకటి అడ్డంగా వస్తూ ఉంటుంది, వాటిని ఏమంటారు పొడగు పేకలుగా కదిలించుచు. సూర్యుని వలన కలుగునట్టి వెలుగు నీడలను తెల్లని నల్లని నూలు పోగుల తోడే వస్త్రముల వలె నేత పని చేయుచున్నారు. అంతేగా సూర్యుడిలోంచి వస్తున్నటువంటి కిరణాలు రెండు రకాలైనటువంటి కిరణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటి తిన్నగా మన మీదకు వచ్చేటటువంటి కిరణాలు, రెండోది అడ్డంగా వెళ్లేటటువంటి కిరణాలు. ఈ రెండు రకాలైనటువంటి కిరణాలు ఉపయోగించుకోవటం మనిషికి మాత్రమే చేత వస్తాయి. ఇంకేంటే శ్వాసను అస్త్రముగా ఉపయోగించుకునేటటువంటి విద్య మనిషికి ఒక్కడికే ఉంది, మిగతా జీవ జంతువులకి ఈ విధంగా ఉపయోగించుకోవటం రాదు కనుక ఈ అడ్డంగా నిలువుగా వేసేటటువంటి నేత పని శ్వాసతో చేయగలిగేటటువంటి శక్తి సూర్యకిరణాలకు ఉంది కనుక ఈ నేత పని చేసేవాడు కనుక వివస్వాన్ అన్నారు. వివస్వాన్ అంటే ఈ నేత పని చేసేవాడు అని అర్థం సంస్కృతంలో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్. ఈ యోగాన్ని అంటే ఈ వడుగు పేకలుగా ఈ సూర్యకిరణాలను అల్లి మీరు కావాల్సినటువంటి పదార్థాన్ని సూక్ష్మ జగత్తులో చేసుకోగలిగితే. సూక్ష్మ జగత్తులో ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడున్నటువంటి టీవీలో వచ్చేటటువంటి బొమ్మలన్నీ కూడా సూక్ష్మ జగత్తులో బొమ్మలు, మీరు ముట్టుకుంటే అవేం అక్కడ ఉండవు, కానీ మీకు ఉన్నట్టు భ్రమ వస్తుంది కదా. అదే విధంగా మీరు సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఈ సువర్ణ కిరణాలను, హేమమయ కిరణాలను, బంగారు కిరణాలను అడ్డంగా నిలువుగా అల్లుకోవటం కనుక నేర్చుకోగలిగితే, మీరు ఏ విధమైనటువంటి పట్ట అల్లితే ఆ విధమైనటువంటి పట్ట కట్టుకుంటున్నారు కదా, వస్త్రాన్ని మీరు కట్టుకుంటున్నారు కదా, ఈ శరీరాన్ని మీరు అలాగే తయారు చేసుకున్నారు అని భగవద్గీత చెప్తుంది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నవాని దేవి తదేవ శరీరాన్ని విహాయ జీర్ణ నవాని గృహ్ణాతి నవాని దేవి. ఈ సూర్యుడి యొక్క కిరణాలను ఉపయోగించుకుని తల్లి గర్భంలో పితృదేవతలు సీక్రెట్ డాక్టర్ అనేటటువంటి బుక్లో చాలా నీటిగా వివరిస్తుంది లావెట్స్కి దీని గురించి. కానీ వివరణ అక్కర్లే, మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ ఉపయోగించుకోవటంలో శరీరంలో ఎక్కడెక్కడవుతే రోగము రుగ్మతులు అవి ఉన్నాయో ఈ శ్లోకాలను మీరు చదివితే, ఇది ఏ స్థాయిలో చదువుతున్నారో మీరు గుర్తుంచుకోండి, శ్రద్ధ అనేటటువంటి స్థాయిలో ఇంట్యూషన్ లోపల నుంచే మీకు తెలుస్తుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, బయట నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో మీరు చదువుతారు కనుక రోగగ్రస్తమైనటువంటి భాగంలో ఆ బట్టను అక్కడ తీసేసి, చిరిగిపోయినటువంటి బట్టను తీసేసి నిట్ ఏం చెప్తారు, డన్ హియర్ డానింగ్ డన్ హియర్ ఏదో అంటారే, ఆ బట్టలు ఏమైనా కాస్త చెరగిపోతే డానింగ్ అయినా అలాగే చేస్తాం అనమాట ఈ సూర్యకిరణాలు. ఆ కిరణాలు అలాంటి పని చేస్తాయి. అంచేత శారీరకమైనటువంటి రోగాలలో ఒక ఇంద్రియాన్ని తీసేసి ఇంకో ఇంద్రియాన్ని మీరు అక్కడ పెట్టగలిగేటటువంటి స్థాయికి ఈ శ్లోకాన్ని తీసుకొని మొత్తం ఇంద్రియాన్ని మార్చేయటమే, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి దీనికి మీరంత గొడవ పడక్కర్లేదు. కండిషన్ ఏంటి, ఈ సువర్ణమైనటువంటి కిరణాలను మీరు పట్టుకోగలగాలి. ఎలా పట్టుకుంటాము, కల్పన ద్వారా పట్టుకుంటాము మనం, ఇమాజినేషన్ ద్వారా పట్టుకుంటాము. కానీ ఆ ఇమాజినేషన్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ ఇమాజినేషన్ ఉండాలి, గట్టి ఇమాజినేషన్ ఉండాలి. ఆ గట్టి ఇమాజినేషన్ ని మనము సంకల్పము అంటాం. సంకల్పం అని చెప్తూ ఉంటాం కదా, కానీ సంకల్పం చదివేస్తాం మనం మహావిష్ణు రాజ్ఞయ అని మొదలెట్టి. దేనికి సంకల్పం చేసామో తెలియదు, మరి అది ఎలా ఇస్తుంది ఫలితం. మీరు మామూలు కల్పన అంటే ఇమాజినేషన్, గట్టి ఇమాజినేషన్ కనుక మీరు చేసుకోగలిగితే ఆ ఆలోచన శక్తి లాక్కొస్తుంది కావలసినటువంటి పరిస్థితుల్ని. ఆ రెక్కలే మగ్గమునందలి వడుగు పేకలుగా కదిలించుచు, సూర్యుని వలన కలుగునట్టి వెలుగు నీడలను తెల్లని నల్లని నూలు పోగులతోడే వస్త్రముల వలె నేత పని చేయుచున్నారు. రెండు శ్లోకాలు ఉన్నాయి, కాస్త ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీరు మళ్ళా చదివితే, ముఖ్యంగా గాయత్రి పరివారి వాళ్ళకి నేను చాలా చాలా సార్లు తిరిగి తిరిగి చెప్పాను. నేను అంటే నేను తిరగలేదు, ఉత్తరాలు తిరిగాయి. నేను తిరిగి తిరిగి చెప్పానండి, మీరు ఎక్కడ చెప్పి తిరిగి వస్తారు అనకండి, మీరు నా ఉత్తరాలు తిరిగాయి. అందులో 8వ అధ్యాయంలోని 2 శ్లోకాలు చాలా జాగ్రత్తగా చదవమని చెప్పాను నేను. ధూమో రాత్రి తదా కృష్ణ షణ్మాస ఉత్తర దక్షిణ ఆయన, దాని తర్వాత అగ్నిర్జ్యోతి రా శుక్ల షణ్మాస ఉత్తరాయణం, అగ్ని నుంచి మొదలెడుతుందో యజ్ఞ విద్య, ఇది ఉత్తరాయణ మార్గాన్ని తీసుకెళ్తుంది. ధూమము అది కృష్ణపక్షంలో తీసుకెళ్తుంది కనుక ధూమము వస్తున్నప్పుడు అగ్నిలో ఆహుతులు వెయ్యకండి 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 అని నేను చెప్తాను. ఒకవేళ ధూమం వస్తూ ఉంటే ఆహుతులు వేయకండి, ఆగండి, మీరు దాంట్లోంచి అగ్ని ప్రజ్వలింపబడనివ్వండి. ఈ ఒడుగు పేకలు అనేటటువంటి శక్తి ఆ అగ్ని విద్య ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాము. ఇదంతా మీరు మీ లెక్చర్స్ లో చెప్పాలి, నేను వింటాను, నేను మీరు ఏం చెప్తారో 3వ తారీఖున చెప్పాలనే మీరు మినిమం జాగ్రత్తగా చెప్పేది. దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మిగతా ఈ ఉత్తరాలు అవి చదివినటువంటి పెద్దలు ఉన్నారు కదా, వాడు వాళ్ళకి ఈ విషయాల్లో కావాల్సినటువంటి కన్ఫ్యూజన్ ఇవ్వండి. మేము చేయగలవా చేయగలవా లేదో తర్వాత చూద్దాం. లియోనార్డో విన్సీ 16వ శతాబ్దంలో ఎగరాలి అని ప్లాన్ వేశాడు, 1902 కానీ ఎగరలేకపోయాం. కానీ ఎగరాలి అనేటటువంటి కోరిక అప్పటి నుంచి ఉంది. అలాగే ఈ విధమైనటువంటి శక్తి మనలో ప్రస్తుతం ఉందా లేదా అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. ఆ విధమైనటువంటి శక్తి మనకు కావాలి అనేటటువంటి కోరిక మీలో కలం కలిగితే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ అశ్విని దేవతల శక్తిని మనం ఉపయోగించుకోవచ్చును. ఆ అశ్విని దేవతల యొక్క శక్తి ద్వారా మనం రోగరహితమైనటువంటి జీవితము జీవించవచ్చును అనేటటువంటి కోరిక మీలో కలిగి December 3 ఈ మంత్రాలతోనే ఆహుతి వేద్దాం. 12 మనం మిగతా యజ్ఞాలంతా చేసుకుంటూ కూడా చూద్దాం అగ్ని విద్య ఎలా పనిచేస్తుందో. నెక్స్ట్ 3 గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికా ఆముంచకాం అశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తౌ హనుమంత మాయయ వసత్తమాగా అరుణ ఉదావహన్. సుపర్ణుని సామర్థ్యము వలన ఈ సుపర్ణుడు అనేటటువంటి దాన్ని 52 శ్లోకాలలో సుపర్ణ సూక్తంలో మళ్ళా మనం చదువుకున్న ఇవంతా ఇంటర్లింక్డ్ ఒకదాంతో ఒకటి. ఈ సుపర్ణుని సామర్థ్యమున ఈ జీవుల ప్రవర్తన అంతయు దీపపు వత్తి కాలిపోయినట్లు నిద్రలోకి లీనమగుచున్నది. అట్టి జీవుల ప్రవర్తనను మరల లోక సౌభాగ్యమునకై వ్యక్తము చేయగోవారుగా అశ్విని దేవతలు ప్రవర్తించుతున్నారు. నిద్రపుచ్చేది వాళ్లే, మెలకు చేసేది వాళ్లే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆనందముతో సద్వృత్తము కలవారై దర్శనమిచ్చుచున్నారు. జీవులకు చక్కని వసతులు కల్పించుటకు కొరకై ఎర్రని కిరణముల మూర్తులై పైకి ఎగురుచు మరల దిగువకు వంగుచు పరిగెత్తుతున్నారు. ఈ ఎర్రని కిరణముల యొక్క ప్రభావము మానవులందరూ సమానంగా వసతి ఏర్పడాలి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ తెలుసు మీకు. ఏ ఆర్గనైజేషన్ గురించి చెప్తున్నాను, ఆ కమ్యూనిస్టిక్ ఐడియాస్. ఏ రంగు జెండాను ఉపయోగించుకుంటాయి, ఎర్ర రంగు జెండాని ఉపయోగించాయి. ప్రకృతికి దూరంగా ఏం ఉండవు. వాళ్ళదేంటి, అందరికీ చక్కని వసతి కలగాలి అని. అంటే తెలుసో తెలియకో ఆ కార్ల్ మార్క్స్ అనేటటువంటి, అందుకే చాలా చోట్ల మహర్షి కార్ల్ మార్క్స్ అని రాస్తారు. ఎందుకు రాస్తారో నాకు చాలా సార్లు వాళ్ళని అడగాలని ఉంటుంది. మీరు వేద విద్య వాటిని నమ్మరు కదా, మరి మీరు కార్ల్ మార్క్స్ మహర్షి అని ఎందుకంటారు అని. అంటే అశ్విని సూక్తంలోని ఎక్కడో అతను ఇండైరెక్ట్ గా సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటిదే కదా పట్టుకుని ఉంటాడు ఆ ఎరుపు రంగు కిరణాలను. దీన్ని మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుపర్ణుని సామర్థ్యము వలన ఈ జీవుల ప్రవర్తన మంతయు దీపపు వత్తి కాలిపోయినట్లు నిద్రలోకి లీనమగుచున్నది. అట్టి జీవుల ప్రవర్తనను మరల లోక సౌభాగ్యమునకై వ్యక్తము చేయువారుగా అశ్విని దేవతలు ప్రవర్తించుతున్నారు. ఆనందముతో సద్వృత్తము కలవారై దర్శనమిచ్చుతున్నారు. జీవులకు చక్కని వసతులు కల్పించుట కొరకై ఎర్రని కిరణముల మూర్తులై పైకి ఎగురుచు మరుల దిగువకు వంగుచు పరిగెత్తుతున్నారు. 4 షష్ఠిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః ఏకం వత్సం సువతీతం దుహంతి నానా గోష్ఠా విహితా ఏక దోహనాః తౌ అశ్వినౌ దుహతో ధర్మ ముఖ్యం. 360 గోవులు అంటే 360 పాటు నిరంతరము ఆ సూర్యకిరణాలు మనకు వస్తూనే ఉంటాయి. ఒకే దూడను ప్రసవించి పాలించుచున్నాయి. సంవత్సరము వత్సరము వత్స అనే పదానికి అర్థం ఏంటి అంటే దూడ అని అర్థం. వత్స అంటే సన్ పిల్లవాడు కొడుకు అనర్థం. సంవత్సరము మంచి దూడ, బాగా ఉండేటటువంటి దూడ, కాలపురుషుడు యొక్క దూడ. 360 కలిగినటువంటి గోవులు అంటే ఆ సూర్యకిరణాలు సంవత్సర కాలాన్ని ఇస్తున్నాయి మనకి. అశ్విని దేవతలు ఆ గోవులను అనేక గోష్ఠముల యందు గుంపులు గుంపులుగా తీర్చి, అనేక గోష్ఠములు అంటే శరీరాలు, మీ శరీరాల్లో ఒక రకమైనటువంటి సూర్యకిరణాలన్నీ చేరుతున్నాయి, ఈ శరీరంలో ఒక రకమైనటువంటి సూర్యకిరణాలన్నీ చేరుతున్నాయి. ఆ సూర్యకిరణాలన్నీ కూడా బట్టలు ఏ విధంగా అల్లి మనం ఈ బట్టలు వేసుకుంటున్నామో ఈ శరీరాన్ని తయారు చేసే ఆ సూర్యకిరణాలు. అంచేత ఆ 360 ఏదో ఒక ముహూర్తాన్ని ఏదో ఒక శిశువు అలా నిరంతరం పుడుతూనే ఉన్నాడు. ఆ గోష్ఠము ఆ శరీర నిర్మాణానికి కారణం అవరు మళ్ళా ఈ అశ్విని దేవతలే కారణము, ఆ వివస్వంతుడే కారణము. కనుక అనేక గోష్ఠములు ఎందు నిమిషానికి కొన్ని వేల మంది లక్షల మంది పుడుతున్నారు. కనుక ఈ అనేక గోష్ఠములలో కూడా ఎవరిని తీర్చిదిద్దుతున్నారు, ఒకే పొదుగు నుంచి, ఆ సూర్యుడు అనేటటువంటి ఒకే పొదుగు నుంచి ఎండ అనేటటువంటి సూర్యకిరణములను పిండుచున్నారు. దీన్ని అర్థమైంది కదా, ఇంకా మీరు ఆలోచించుకుని మనం చేసుకుని డిస్కస్ చేసుకోండి దాన్ని. ఇంకా ఫాస్ట్ గా ముందుకెళ్తాను. ఏకాం నాభిం సప్తశత అరాహశ్రితాః ప్రదిశు అన్యాః వింశతిరర్పితారాః అనేమి చక్రం పరివర్తతే జనం మాయాశ్వినో నమనక్తి చర్షిణి. ఒక కన్నము చుట్టూను 720 విమర్చబడి ఉన్నాయి. శిశువు పుట్టగానే నిద్రలోకి మెలకులోకి తనంత తనే వస్తూ ఉంటాడు. నిద్రాస్థితిలో అతను ఏమీ చేసుకోలేడు, మెలకుగా ఉన్నప్పుడే పనులు చేసుకుంటూ ఉంటాడు. నిద్రపోయినప్పుడు కూడా పనిచేయగలిగేటటువంటి వ్యక్తిని ఋషి అంటాం మనం. నిద్రపోతున్నప్పుడు మీరు చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అని నేను చాలా సార్లు మీకు చెప్తూ ఉంటాను. నేను నిద్రాస్థితిని వేస్ట్ చేస్తాను, అసలు మెలకుగా ఉన్న స్థితినే వేస్ట్ చేస్తున్నాం మనం. ఇంకా నిద్రాస్థితిని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం ఎక్కడ వస్తుంది? కానీ ఇక్కడ నిద్రాస్థితిని కూడా ఉపయోగించుకోండి. 360 రోజులే కాదు మీకు ఇవ్వబడేది, 360 రాత్రులు కూడా ఇవ్వబడుతున్నాయి. ఆ రాత్రుల్ని ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంచేత మొత్తం ఎంత అయింది? 360 రోజులు, 360 రాత్రుళ్ళు. ఈ 320 రోజులు రాత్రులు కలిపి 760 ఒక సంవత్సరంలోకి వస్తాయి. కనుక ఈ రోజుల్లాగా రాత్రులు కూడా ఉపయోగించుకుంటే సంవత్సరానికి ఏమవుతాయి మీకు? 360 రోజులు కాదు, 720 రోజులు వచ్చినట్టయితే, అంటే ఒక సంవత్సర కాలము అశ్విని సూక్తం చదివేవాడికి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఆ దాన్ని ఉపయోగించుకోవటానికి విద్యుత్ దీపాలు అవంతా వస్తే మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? దేనికి ఉపయోగించుకుంటున్నామో చూసుకోండి మీరు. డే టైం అయితే వేస్ట్ చేస్తున్నాం, రాత్రి టైం నాశనం చేస్తున్నాం మనం. అంచేత రాత్రిని కూడా పొగలు వల్ల ఎలా ఉపయోగించుకోగలం? ఆ ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి శక్తి ప్రకృతి ఈ విద్యుత్ దీప కాంతి లాగా మనకి ఇచ్చింది. లేకపోతే రాత్రిని మనం ఉపయోగించుకోలేకపోయేవాళ్ళం. కానీ రాత్రిని కూడా మనం ఉపయోగించుకుంటూ, పొగల్ని కూడా మనం ఉపయోగించుకుంటూ, ఒకే కన్నము నుంచి, ఒకే సూర్యుడి దగ్గర నుంచి ఏర్పడుతున్నటువంటి ఈ 720 అంతేనా కాదు, వాటిలో మళ్ళా వాటి సందు అందులు విభాగాలు ఏర్పరిచారు. 720 మళ్ళా 24 గంటలు, మళ్ళా గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలకి 60 సెకండ్లు, 60 సెకండ్లకి మళ్ళా 60 లిప్తలు, 60 లిప్తలకి 60 కాస్టలు, అలాగా నానో సెకండ్స్ వరకు మనమే కాదు వెళ్ళింది. నానో సెకండ్స్ అంటే 10⁻⁹ సెకండ్స్, అంటే 1 పక్కన 9 సున్నాలు, అంటే ఎన్ని కోట్లు అయిందని? 3, 2, 5, 10,000, 7, 10 లక్షలు, 10 కోట్ల వంతు. ఒక సెకండ్ యొక్క కాలాన్ని 10 కోట్ల వంతు మీరు చేయగలిగితే వచ్చేటటువంటి మార్పును కూడా ఈ కాలపు శాస్త్రజ్ఞులు పట్టుకుంటున్నారు. కానీ దాన్ని మన వాళ్ళు ఒక కాస్టము అన్నారు, ఆ నానో సెకండ్ని. దాన్ని అనేక వాటి సందుల యందు ఈ 720 అరలో అందు ఇమర్చబడి, వాటి సందుల అందు మిగిలిన విభాగములు అమర్చబడి ఉన్నవి. అట్టి చక్రమును అశ్వినులు ఆనందముకై అమర్చి తిరుగుచున్నారు. ఈ చక్రమునకు పరిధి లేదు. మీ ఇష్టం, మీరు సూర్య జగత్తు వరకు వెళ్తారా, బృహస్పతి వరకు వెళ్తారా, ఎంత దూరం వరకు మీరు పరిధి పెంచుకుంటారు అన్నది మీ ఇష్టం. సూర్యుడు వరకే ఆగక్కర్లేదు, కేంద్రం మీరు. ఈ కేంద్రం నుంచి మీరు ఎంత దూరం వరకు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతారు, ఎన్ని లోకాల వరకు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతారు అని, దానికి అవధి లేదు అని చెప్పడానికి ఏమని చెప్పాడు? ఈ చక్రమునకు పరిధి లేదు, అది పాతబడదు. ఇప్పుడే పనికొస్తుందేమో, ఈ 4 సంవత్సరాల్లోనే ఇవంతా ఉంటాయేమో, తర్వాత అశ్విని సూక్తం పనిచేయదేమో అనుకోకండి, ఆ తర్వాత కూడా అశ్విని సూక్తం పనిచేస్తుంది. ఏకం చక్రం ప్రవర్తతే ద్వాదశారం, షణ్ణాది ఏకాక్షరుతస్య దారం, ఎస్మిన్ దేవ అది విశ్వే విషాక్త అశ్వినో ముంచతో మా విషీదతం. ఏదైనా బాధలు ఉంటే, చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఆ వ్యక్తులు లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తులసి గారి గురించి చెప్తున్నాను ఈ శ్లోకం. రోజుకి కనీసం 12 ఆహుతులు స్వాహ, ఇదం గాయత్రి ఇదం నమ, అంతా గాయత్రి దేవి శక్తి యొక్కదే. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మళ్ళా వినండి, ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పి మళ్ళా దీన్ని చదువుతాను నేను. 12 అంచులు కలిగి 6 సుడిగుండములతో ఒకే ఇరుసు కన్నముతో ఒక చక్రము వృత్తాకారముగా తిరుగుతున్నది. ఒకే సూర్యుడు 6 ఋతువులు 12 మాసములుగా ఒకే కేంద్ర బిందువుతో తిరుగుతూ ఉన్నాడు ఒక సంవత్సర చక్రంలో. ఋతము ఆ చక్రమును అంచుగా ఉన్నది. దాని అందు సర్వదేవతలు ఆసక్తితో అంటుకుని వెలువడుచూ లీనమగుచున్నారు. ఈ సూర్యుడు అనేటటువంటి 6 ఋతువులు కలిగినటువంటి 12 మాసములు కలిగినటువంటి చక్రానికి దేవతలు అంటుకుంటున్నారు. అందుకే గాయత్రి శక్తి, సూర్యుడు యొక్క శక్తిని మనం ఏమంటాం? దేవమాత అని కూడా పిలుస్తాం, అన్ని దేవతలకి ఆధారమైనటువంటి శక్తి అని. తిరిగి లీనమగుచున్నారు. అట్టి చక్రమును నిర్వహించుచున్న అశ్విని దేవతలు నా దుఃఖమును పోగొట్టి నన్ను విముక్తుని చేయుదురుగాక. ఇది అండర్లైన్ ప్రిన్సిపుల్, అందుకు దీన్ని ఆహుతి ఇమ్మంటున్నాను నేను. ఈ అశ్విని దేవతలు నా దుఃఖమును పోగొట్టి నన్ను విముక్తిని చేయుదురుగాక అనేటటువంటి మంత్రము నేను మళ్ళా చదువుతున్నాను. ఇది తమాషాగా ఏంటంటే 6వ మంత్రం అయింది. అది 6 ఇంద్రియాలు ఉంటాయి మనకి మనస్సుతో కలిపి, తర్వాత దాని గురించి మనం చర్చిద్దాం. కానీ ఆహుతులు వేస్తున్నప్పుడు మీరు ఎలాగ ఆహుతులు వేస్తారు అంటే, మామూలుగా అగ్నిని ప్రజ్వలనం చేయండి. మంత్రం మీకు తెలిస్తే ఏంటా మంత్రం? ఓం భూర్భువస్వజౌరివ భూమ్నా పృథ్వీవరిమ్నా తస్యాస్తే పృథ్వీ దేవయజని పృష్టేగ్నిం మన్నాద మన్నాధ్యాయదే అగ్నిం దూతం కరోదే హవ్యవాహము పబ్రువే దేవా ఆసాదయాదిహ ఓం అగ్నే నమః అని సమిధలు పెట్టుకుని ఆవాహన చేయండి. అగ్నిని వెలగనివ్వండి. అది ధూమము మాత్రము రాకూడదు. చాలా జాగ్రత్తగా ఇంకా యజ్ఞ విద్య చేస్తున్న వాళ్ళు ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి, పొగ వస్తే యజ్ఞమైనా ఆపేయండి కానీ పొగలో ఆహుతులు వేయకండి. చెప్పాను కదా ఇచ్చేత ధూమో రాత్రి తదార్పిస్తారు. మీరు దక్షిణాయనానికి వెళ్ళిపోతారు, ఉత్తరాయణానికి వెళ్తామని చెప్పుకుంటూ అంచేత చాలా జాగ్రత్తగా ఉండండి. అగ్ని జ్యోతి రహస్యకుల ఇచ్చేదంటే యజ్ఞ విద్య ఇంకా పరిపుష్టత చెందాలి. మరి ఇంతవరకు వేశాం, కొంపలు అంటుకుపోయాయా, నాకు పాపాలు వచ్చాయా, ఏం గాబరా పడకండి. ఎల్కేజీ చదువుతున్నప్పుడు ఏ రాయమంటే ఒక గీత ఇలా రాస్తాడు, ఒక గీత రాస్తాడు, చప్పట్లు కొడతాం మనం. మా అబ్బాయికి ఏ రాయటం వచ్చిందని, కానీ ఏ రాయటం అది కరెక్టా? కానీ మీరు ఇలా రాస్తే తింటారు. అంచేత 1980 నుంచి యజ్ఞాలు చేస్తున్నటువంటి మీరు ఇంకా ధూమము వస్తున్నటువంటి దాంట్లో ఆహుతులు వేస్తే ఒప్పుకునేది లేదు. కానీ కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు వేస్తే అది తప్పు అని అనుకోకండి, అది పద్ధతి కాదు అంటున్నాం అంతే. అంచేత బాగా అగ్ని ప్రజ్వరిల్లిన తర్వాత 6 ఆహుతులు వేయించండి. దీంతో 6 సార్లు ఏకం చక్రం ప్రవర్తతే ద్వాదశారం షణ్ణాభి ఏకాక్ష ఋతస్య ధారం యస్మిన్ దేవ అధి విశ్వే విషాక్త అశ్వినో ముంచతో మావిషీదతం స్వాహ ఇదం గాయత్రి ఇదం నమః. అన్ని ఆ గాయత్రి దేవత యొక్క శక్తులే కనుక ఎవరికైనా చాలా విపరీతమైనటువంటి ఇంకా పరిస్థితులను మేము తట్టుకోలేము కండిషన్ గుర్తుంచుకోండి, ఛాన్స్ దొరికింది కదా అని అందరూ అప్లై చేస్తే లోన్ శాంక్షన్ చేయడు. అంచేత మాకు రాలేదు అని అంటే ఇంకా దానికి నేను బాధ్యుని కాను. కానీ నిజంగా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఇంకా ఎక్కడా కూడా మాకు ఏ విధమైనటువంటి సహాయము దొరకటం లేదు అనేటటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి. బ్రహ్మాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఒప్పించిస్తాం. మా దగ్గర బాంబులు ఉన్నాయి, అటమ్ బాంబులు ఉన్నాయని వాడుతున్నారా? ఈనాడు కూడా ఆధ్యాత్మికత తెలియనటువంటి దేశాలు కూడా ఒకసారి తప్పు చేసే ఆటం బాంబును, ఎందుకంటే వాళ్ళకే తెలియదు అది అంత శక్తివంతమైందని, మరి మళ్ళా తిరిగి వాళ్ళు ఆటం బాంబును వాడటం లేదు, వాడతామని బెదిరించవచ్చు, అది వేరే విషయం కదా. అలాంటప్పుడు ఈ శ్లోకాన్ని, ఋషులు అందించినటువంటి అద్భుతమైనటువంటి శస్త్రాన్ని, ప్రతిదానికి నాకు జలుబు చేసింది కనుక డాక్టర్కి 20 రూపాయలు ఫీజు ఇవ్వాలి, యాక్టివేట్ కొనుక్కోవటానికి 40 పైసలు అవుతుంది, ఇది చదవటానికి ఏం అవధిగా ఖరీదు, అంచేత ఇది చదివేస్తానని మీరు ఉపయోగిస్తే మిస్యూజే అవుతుంది. అలాంటి మిస్యూజ్ చేయరు అన్న ధైర్యంతో చెప్తున్నాను నేను. ఇది నిరంతరంగా ఎప్పుడైనా ఎనీ ఆస్పెక్ట్, ఎకనామికల్గా కానీ, కోర్టులో కానీ, ఫైనాన్షియల్గా కానీ, మీ ఇష్టం. ఇంకా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది అని మీకు ఖచ్చితంగా నమ్మకం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోండి. మళ్ళా చదువుతున్నాను ఈ శ్లోకాన్ని. ఏకం చక్రం ప్రవర్తతే ద్వాదశారం షణ్ణాభి ఏకాక్ష మృతస్య ధారం యస్మిన్ దేవ అధి విశ్వే విషక్తాస అశ్వినో ముంచతో మా విషేదతం. 12 అంచులు కలిగి 6 శృండుగుండములతో ఒకే ఎసురు కన్నముతో ఒక చక్రము వృత్తాకారముగా తిరుగుచున్నది. వృతము ఆ చక్రమునకు అంచుగా ఉన్నది. దాని ఎందు సర్వదేవతలను ఆసక్తితో అంటుకున్న వెలుగుపడుచు లీనముగుచు తిరుగుచున్నారు. అట్టి చక్రమును నిర్వహించుచున్న అశ్విని దేవతలు నా దుఃఖమును పోగొట్టి నన్ను విముక్తిని చేయుదురుగాక. 7వది అశ్వినవు ఇందు మమృతం వృత్త భూయో తిరోధత్త అశ్వినో దాస పత్ని ఇత్వా గిరిం అశ్వినోగా ముదాచరంతో తద్దృష్టి మన్నా ప్రతిష్టో బలస్య. అశ్వినిలిద్దరూ వృత్తాకారమైన గమనమును కల్పించి చంద్రుని పుట్టించుచు మాయము చేయుచుందురు, అమృతత్వమును సాధించుచున్నారు. ఇవాళ పొద్దున్నే అమృతత్వాన్ని సాధించటం, శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వేల వేల సంవత్సరం జీవించటం కూడా అశ్విని సూక్తంలోని రహస్యమే అని చెప్పాను. ఎలా రహస్యం అని చెప్తున్నారో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అక్కడ చంద్రుడు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నాడు పృథ్వీ చుట్టూ. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి, సూర్యుడు చంద్రుడు కాదు, చంద్రుడు పృథ్వీ ఇద్దరు కలిసి సూర్యుడు చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతున్నారు. మీ ఇడా నాడి, మీ పింగళ నాడిలో జరుగుతున్నటువంటి శ్వాసను మీరు వృత్తాకార మార్గంలో కనుక తిప్పుకోగలిగితే అనంతమైనటువంటి ఆయుష్ పెరుగుతుంది అనేటువంటి సూత్రం ఉంది. సూత్రం అది, ఫార్ములా అది, అది ఎలాగో నాకు తెలీదు. కానీ దాన్ని ఉపయోగించేటటువంటి దేవతాశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చూపుడు వేళల్లో కూడా చక్రం తిరుగుతూ ఉంటుంది. వృత్తాకారమైనటువంటి మార్గంలో ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. కనుక అశ్వినిలిద్దరూ వృత్తాకారమైన గమనమును కల్పించి చంద్రుని పుట్టించుచు మాయమై చేయుచుండటంలో అమృతత్వమును సాధించుచున్నారు. భూమి చుట్టూను కనిపించు గ్రహగోళముల మార్గములు 2 సమభాగములుగా సౌర చంద్ర విభాగములుగా విడదీయుచున్నారు. దాని వలన కిరణ స్వరూపులైన గ్రహములు, కిరణ స్వరూపములైన గ్రహములు, పదం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కిరణ స్వరూపములైన గ్రహములు తూర్పున ఉదయించి మీదకి ఆరోహించుట, పడమట అస్తమించుట చేయగలుగుతున్నారు. ఇట్టి గమన సామర్థ్యమును, వృత్తాకార గమన సామర్థ్యమును, దానికి కావలసిన బలమును అశ్వినులు తమ యందు కల్పించి ఈ భూమి జీవులపై కిరణముల వర్షమును ప్రసరింపజేసి పోషించుతున్నారు. కిరణాల వర్షాలు కూడా వృత్తాకార మార్గమే. కిరణాలు నీళ్ళు వచ్చాయి, సూర్యుడి కిరణాల్లో పైకి వెళ్తున్నాయి, మళ్ళీ ఏమవుతాయి, కిందకి వర్షిస్తాయి. మళ్ళా అది ఒక వృత్తాకార మార్గమే. ఎక్కడ ఎక్కడ వృత్తం ఉన్నదో అక్కడక్కడ అనంతము ఉన్నది. ఇంచేత దానికి తుది మొదలు ఎక్కడ తెలీదు. సర్కిల్ కనుక మీరు గీస్తే వృత్తం గీసేశారు, గీసేశాక ఇది ఎక్కడ మొదలు పెట్టాం, ఎక్కడ ఎండ్ చేశావు అంటే చెప్పలేరు మీరు దానికి. ఆ అనంతమైనటువంటి కాల సామర్థ్యాన్ని చేతిలోకి తెచ్చుకునేటువంటి విద్య ఇక్కడ చెప్పబడి ఉంది. దీన్నే సుదర్శన విద్య అంటాం మనం ఆధ్యాత్మిక జగత్తులో. దాన్ని ఓ చక్రాన్ని పెట్టేసి ఒక బొమ్మని గీసేసి విష్ణు చేతిలో సుదర్శన చక్రము ఉంది అంటాం. సుదర్శన చక్రము అంటే చక్రము కాదు, అది మీ శ్వాసను వృత్తాకార గానులలో మీరు ఉపయోగించుకోగలిగితే, సౌర చంద్రయాన మార్గంలో మీరు ఉపయోగించుకోగలిగితే ఆ అమృతత్వం వస్తుంది అని 7వ మంత్రంలో చెప్తున్నాడు. దాని తర్వాత 8, యువాం దిశో జనయధో దశాగ్రే సమానం మూర్ధ్నిం రథయానం వియంతి తాసాం యాతం ఋషయోను ప్రయాంతి దేవా మనుష్యా క్షితిమాచరంతి. మనుష్యులు చేసేటటువంటి తప్పులు ఈ వచ్చే 2 శ్లోకాల్లోని చెప్తున్నాడు. తప్పులు తెలిస్తే దాన్ని సవరించుకోవటమేగా మనం చేయాల్సింది. ఎక్కడ తప్పు అవుతుందో తెలిస్తే ఎక్స్పెరిమెంట్ లో దాన్ని ఎత్తి చూపించగలిగితే ఆ తప్పు చేయకుండా ఉంటే చాలు, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది కదా. ఆ 2 తప్పులు ఈ రాబోయే 2 ఇప్పుడు తర్వాత శ్లోకాల్లోనూ చెప్పబడి ఉన్నాయి. చూడండి, అది తప్పులే కనుక దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కర్లేదు. అంటే తప్పులు చేయటంలో మనం అందరం ఎక్స్పర్ట్స్ అని కనుక ఆ తప్పుల్ని చాలా సులభంగా గుర్తించేయవచ్చు మనం. మీరిద్దరును, ఎవరు మీరిద్దరు అంటే ఇక్కడ అశ్విని దేవతలు ఇద్దరు, మీరిద్దరును మొట్టమొదటగా 10 దిక్కులను పుట్టించుచున్నారు. నెత్తిపై మధ్యాహ్నమును కల్పించి సరి అయిన కొలతలతో సూర్యుని రథము ప్రయాణము చేయుచున్నారు. ఋషులు దేవతలు ఆదారి వెంటనే నడుచుచున్నారు. మనుష్యులు మాత్రము భూమిపై ఇష్టము వచ్చినట్లు అన్ని దుక్కుల్లోనూ చరించుచున్నారు. అది మనుషులు చేసేటటువంటి తప్పు. మనుషులు చేసేటటువంటి ఆ తప్పుని సవరించడానికే జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించింది. నెత్తిపైన ఉన్నది జ్యోతిష్ శాస్త్రంలో 10వ రాశి అని చెప్పుకుంటాం. తూర్పు దిక్కున ఉన్నది జన్మ రాశి, జన్మ లగ్నం అని చెప్పుకుంటాం. దానికి ఎదురుకుండా ఉన్నటువంటి 7వ స్థానాన్ని బెస్ట్ అంటే పశ్చిమాన ఉన్నటువంటి రాశి అని చెప్పుకుంటాం. అర్ధరాత్రి పూట కింద ఉన్నటువంటి దాన్ని 4వ స్థానం అని చెప్పుకుంటాం. జ్యోతిష్ శాస్త్రంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 1, 4, 7, 10 ఈ రాశుల్లో ఎక్కడ తప్పు చేస్తున్నారో మీరు పట్టుకోవటానికి ఛాన్స్ ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో కొంచెం ప్రవేశం ఉన్న వాళ్ళని ఎవరినైనా మీ చక్రాన్ని చూపించి 1వ రాశిలో, 4వ రాశిలో, 7వ రాశిలో, 10వ రాశిలో అక్కడున్న గ్రహస్థితులను బట్టి గ్రహం నుంచి కిరణాలు వస్తున్నాయని ఇందాక ముందు చెప్పాడు కదా, ఎక్కడ దోషాలు జరుగుతున్నాయో కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ కిరణాలలో ఈ సూత్రాన్ని మీరు ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఇదంతా తెలుసుకుంటేనే ఈ సూక్తం పనిచేస్తుందా, గాబరా పడకండి. శ్రద్ధతో మనస్సును పక్కన పెట్టేసి ప్రతిరోజు ఈ శ్లోకాలు మీరు చదువుకుంటూ ఉంటే దానికి తగినటువంటి మార్పులు శరీరంలో వాటంతా అవే జరుగుతాయి. కానీ ఇది కూడా మీరు దాన్ని సప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది, ఎక్సర్సైజ్తో పాటు బలమైన ఆహారం కూడా తీసుకుంటే ఇంకా తొందరగా బలం వస్తుంది. దానితో పాటు సరి అయిన శ్రమ కూడా తీస్తే ఇంకా మంచిది. కానీ నేను టానిక్లన్నీ తీసిస్తాను, రోజుకో టానిక్ తాగిస్తాను, దానికి తగిన శ్రమ కానీ దానికి తగిన ఇది కానీ చేయనంటే ఏమవుతుంది, భూమిపై మనిషి మాత్రమే ఇష్టం వచ్చినట్లు అన్ని దిక్కుల్లోనూ నడుస్తున్నట్టు అవుతుంది. తర్వాత 9, ఓ అశ్వినులారా, మీరిద్దరు వర్ణములను సృష్టించి వాని వికారములుగా సృష్టి రూపములు కల్పించుతున్నారు. ఈ వర్ణములే ఈ సమస్త సృష్టిని అధిష్ఠించి వెలువరించుతున్నది. ఈ వర్ణములనే అనుసరించి కిరణములను దేవతలు చరించుతున్నారు. మనం వాక్ ద్వారా ఎలాంటి భావాన్ని ఉపయోగించుకుంటామో మంత్రము ఆ భావాన్ని మీకు ఇస్తుంది. ఈ వర్ణములనే అనుసరించి, వర్ణములు అంటే శబ్దము అని కూడా అర్థం ఉంది, అక్షరాలు అని కూడా అర్థం ఉంది. ఆ వర్ణములనే అనుసరించుచు కిరణములను దేవతలను చరించుతున్నారు. గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తే సూర్యుడు యొక్క కిరణాలు ఆ మార్గాన్ని నడుస్తాయి. కానీ మనుష్యులు మాత్రము తమ ఇష్టం వచ్చినట్లు నానా దిక్కులలో తిరుగుతున్నారు. దేవా మనుష్యాః క్షితిమాచరంతి. నియమబద్ధంగా వర్ణబద్ధంగా నడుస్తూ ఉంటే మనుషులు మాత్రము ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉన్నారు, ఆ తప్పు పని చేయకండి. తౌ నా సత్య అశ్వినో మహేమ స్రజం చేయ విభృత పుష్కరస్య తౌనా సత్యా వమృత వృధావృతే దేవాస్తత్ ప్రపదేన సూతే. నాసత్యులు అనబడు, ఇందాకనే చెప్పాను కదా, నాసత్యుడు అంటే ఎప్పుడు అస్తమిస్తున్నప్పుడు నిద్రా స్థితికి, వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితికి వెళ్తున్నటువంటి అశ్విని దేవత యొక్క మహిమను నేను స్తుతిస్తున్నాను. మెలకుగా ఉన్నప్పుడు మనం కరెక్ట్ గానే చేస్తాం, నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తున్నామో మనకు తెలీదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు, కనుక ఆ టైం అప్పుడు కరెక్ట్ గా చేస్తాను. నా నిద్రను కూడా నేను బాగా ఉపయోగించుకోవాలి అనే భావనతో ఈ సూక్తంలో చెప్పబడుతోంది. నాసత్యులు అనబడు అశ్వినుల మహిమను స్తుతించుతున్నాను. వారు అమృతమును కల్పించి దాని అందు వర్ధిల్లుచు దాని పొరలచే ఆవరింపబడి తిరుగుచున్నారు. కలువలు తమ్మి పూలు గల దండను ధరించి ఉన్నారు. వారు తమ వెనక కాళ్లతో, జాగ్రత్తగా వినండి, వాళ్ళు తమ వెనుక కాళ్లతో దేవతలకు ప్రసూతిని కల్పించుచున్నారు. దేవతలను పుట్టించడానికి కూడా అశ్విని దేవతలే కారణము. ఆ రాత్రి పూట తమ వెనక కాళ్లతో అంటే కాళ్ళు వెనక్కి తిప్పుకుంటున్నారా అనేం కాదు అర్థం అక్కడ, ఏ సూర్యకిరణాల యొక్క ఏంటది పొడుగు పేకల కూర్పుతో మడమలు ఏర్పడతాయో ఆ కూర్పుని కనుక మీరు పట్టుకోగలిగితే దేవతలందరినీ మీ వశం చేసుకోవచ్చు. అది మాత్రం నన్ను అడగండి, అదే నాకు చేతస్తే ఈ పాటికి వాళ్ళందరినీ నేను వశం చేసుకుని ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి ఫార్ములా మాత్రమే చెప్తున్నాను. కానీ గ్రీక్లో మైథాలజీలో ఏఖిల్స్ హీల్ అని ఉంది కదా, అతను ఎప్పుడు చావడు, అతనికి అమృతత్వం ఉందిట, కానీ అతనికి మాత్రం మడమ మీద దెబ్బ తగిలితే, బాణం తగిలితే అతను చనిపోతాడు అక్కడ కూడా. అందుకే ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు ఎవరు పట్టుకున్నా ఒకేలాగా పట్టుకుంటారు. వాళ్ళు గ్రీకులు కావచ్చు, భారతీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ప్రకృతి యొక్క శక్తులు అంతా ఒకేలాంటివి కదా. సరే, 11వది, ఇది మంత్ర సాధకులకు ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇది, ముఖేన గర్భం లభతే యువానో గతాసురే తత్ ప్రపదేన సూతే సద్యో జాతో మాతరం మత్తి గర్భం తౌ అశ్వినో ముంజదో జీవసేగా. మీరిరువురు నోటితో గర్భధారణ కల్పించి సృష్టిని పుట్టించుతున్నారు. శబ్ద బ్రహ్మం అంటాం, వాక్ బ్రహ్మం అంటాం. వాక్కుతో ఏదైనా జరిగిపోయినప్పుడు, ఆ వాక్కు ద్వారా ఏదైనా ఒక సృష్టి జరిగినప్పుడు, ఆ గర్భం దేని వల్ల వచ్చింది, ఆ వాక్కు వల్ల వచ్చింది. పని జరుగుగాక అని వరదానం వచ్చేస్తే ఆ పని జరిగిపోతుంది అంటే, ఆ పని జరగటానికి కావలసినటువంటి గర్భోత్పత్తి దేని వల్ల జరిగింది, వాక్కు వల్ల మాత్రమే జరిగింది కదా. అంచేత మీరిరువురు అంటే అశ్విని దేవతను ఉపయోగించుకోగలిగిన వాళ్ళకే ఈ శక్తి లభిస్తుంది. అంచేత మీరిరువురు నోటితో గర్భధారణ కల్పించి సృష్టిని పుట్టించుచున్నారు. ఈ సృష్టి చనిపోయిన మడమతో ప్రసవించుచున్నది. దేవతలు మానవులుగా అవతరించి తమ దేవతాశక్తిని మర్చిపోయారు. అందుకే దేవతలు కూడా మానవ జాతిలో పుట్టాలని కోరుకుంటారు అనేది, ఆ మడమ అనేటటువంటి పదాన్ని చాలా డీప్ గా మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందామని. కేవలం ఇప్పుడు ఉత్తుక్తి నేను చెప్తే మీరు మానసికంగా చాలా అలసిపోయారు, ఇంకా ఎప్పుడు మాస్టర్ ఆపుతారా అని మీరు చూస్తున్నారు, మీరు ఎప్పుడు ఆపమంటారా అని నేను చూస్తున్నారు. కానీ అశ్విని సూక్తం కూడా ఇంకా చాలు అంది, దీని తర్వాత 12వ శ్లోకం తర్వాత ఇంకా లేదు, కనుక మీరు ఏమి కంగారు పడకండి, పూర్తి అయిపోతుంది అది. అంచేత మీరు ఇరువురు నోటితో గర్భధారణము కల్పించి సృష్టిని పుట్టించుచున్నారు. ఈ సృష్టి చనిపోయిన మడమతో ప్రసవించుచున్నది. అప్పుడే పుట్టిన గర్భము తల్లిని తినుచున్నది. ఇట్టి కల్పనలు చేయుచున్న మీరు నా జీవనము కొరకు గోవులకు విమోచనము కల్పింతురుగాక. సూర్యకిరణాలలో మనిషిని పుట్టించి ప్రాణం పోసేటటువంటి శక్తి ఉంది అని నేను ఇవాళ పొద్దున్న చెప్పాను, నిన్న చెప్పాను. సూర్యకిరణాలలో 3 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. మొదటి శక్తి మట్టిని మాణిక్యంగా మార్చొచ్చు, రత్నంగా మార్చొచ్చు. 2వది చనిపోయిన వ్యక్తిని బ్రతికించవచ్చు. 3వది ఏం చెప్పాను నేను, ఒక స్థితిలో ఉన్నటువంటి పుష్పాన్ని ఇంకో పుష్పంగా మార్చేయవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టేప్ రికార్డర్ని ఈ కర్రగా మార్చేయవచ్చు, ఈ కర్రని ఈ టేప్ రికార్డర్గా మార్చేయవచ్చు. ఇదంతా కూడా సూర్యకిరణాలతో జరుగుతుంది. ఆ విద్య ఇక్కడ చెప్పబడి ఉంది, కనుక అంత గొప్ప విద్య నాకు ప్రస్తుతం రాదు. కానీ ఈ గాయత్రి మంత్రము, ఈ అశ్విని సూక్తాన్ని తెలుసుకుని ఈ 11వ సూక్తాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా మీరు యూత్, మీకు టైం ఉంది, నాకంత టైం లేదు, ఓపిక లేదు దాని గురించి ఆలోచించడానికి. మీరు ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రతిరోజు పారాయణ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. పారాయణ చేస్తూ 20-30 రోజులు అయిన తర్వాత మళ్ళా మనం ఎప్పుడైనా కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అన్నది లాస్ట్ శ్లోకంలో ఉంది. స్తోత్రం శక్నోమి గుణైర్భవంతో చక్షుర్విహీన పతి సంప్రమోహ దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. మీ మహిమలను గుణములను స్తుతించట ఏ విధముగాను నేను సమర్థుణ్ణి కాను. కన్నులు పోయిన వాడును దారి తప్పి ఈ బావిలో పడి ఉన్నాను. ఏ బావిలో? ఈ శరీరం అనేటటువంటి బావిలో పడి ఉన్నాను. నేను పడి ఉన్నాను అనేటటువంటి చిక్ష కూడా లేదు, ఆ జ్ఞానం కూడా నాకు లేదు. దారి తప్పి ఈ బావిలో పడి ఉన్నాను, పైకెక్కి రాలేను. పైకెక్కి రాలేని వాడను శరణు కోరుదగిన మీ ఇద్దరును శరణు కోరుతున్నాను. ఇది అశ్విని సూక్తం. స్వస్తి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించి లేచిపోదాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహిమేషా బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంతు శరణాం శతం. ఓం శాంతి.